నా పేరు విక్రమ్. నేను పెనుమాక తాటిపల్లి మండలం నుంచి వచ్చాను. నేను ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాను. మా తాతగారు, నాన్నగారు వీళ్ళందరూ కూడా రైతు వ్యవసాయమే చేస్తూ ఉన్నారండి. అట్లాగే నేను కూడా గత రెండు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూ ఉన్నాను. భూసార పరీక్ష ప్రాముఖ్యత అనే కార్యక్రమం సమర్పిస్తున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 91.2 అను రేడియో స్పాన్సర్ చేస్తున్న భారత ప్రభుత్వం ఎరువులు మరియు రసాయనాల మంత్రిత్వ శాఖలో భాగంగా నిర్వహిస్తున్న రామగుండం ఫెర్టిలైజర్ సంస్థ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎరువుల సమతుల్య వినియోగం ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీలో జరుగుతున్న సమావేశంలో పిఎం ప్రణవ్ పథకానికి ఆమోదం తెలిపింది. పిఎం ప్రణవ్ అనే పదం మదర్ ఎర్త్ యొక్క పునరుద్ధరణ, అవగాహన, ఉత్పత్తి, పోషణ మరియు పెరుగుదల కొరకు పిఎం ప్రోగ్రాం భూమి తల్లిని మన సొంత తల్లిలా చూసుకోవడం మరియు దానిని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం ఇది ఒక ప్రత్యేకమైన అడుగు. ఈ విధంగా మాతృభూమి ప్రతిఫలంగా అనుగ్రహాన్ని నిర్ధారిస్తుంది. ఇది గ్రామ స్థాయి నుంచి మన సమిష్టి కృషితో సాధ్యం. పిఎం ప్రణవ్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఒక ముఖ్యమైన సమస్యను పరిష్కరించడం. వ్యవసాయంలో రసాయనాల, ఎరువులు మరియు పురుగుల మందు మితిమీరని వినియోగం, అధిక ఉత్పత్తి కోసం ఎరువులు మరియు పురుగుల మందు యొక్క అధిక వినియోగం భూమి తల్లిని అనారోగ్యానికి గురి చేస్తుంది మరియు దాని ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. నేల యొక్క పోషక భద్రత కోసం వ్యవసాయంలో బయో మరియు సేంద్రియ ఎరువులను అనుసంధానించడం ద్వారా భూసార పరీక్ష ఆధారిత ఎరువుల సమతుల్యత వినియోగాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. దానితో పాటు సేంద్రియ సహజ వ్యవసాయ పద్ధతులు, సమీకృత వ్యవసాయ వ్యవస్థలు, మైక్రో ఇరిగేషన్, మల్చింగ్, నోటిల్ట్, అలాగే క్రాఫ్ట్ రొటేషన్ మొదలైన వనరుల పరిరక్షణ సాంకేతికలను కూడా వ్యవసాయ పద్ధతుల్లో అనుసరించాలి. స్థిరమైన వ్యవసాయ మార్పుల వైపు ఈ మార్పు భూసారాన్ని పెంచుతుంది, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది మరియు దీర్ఘకాలిక వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుంది. వ్యవసాయంలో సమతుల్య ఎరువుల వాడకం అనే కీలకమైన భావన మట్టితో సహా మన పర్యావరణం యొక్క ఆరోగ్యాన్ని నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సమతుల్య ఎరువుల వాడకం అంటే అవసరమైన మొక్కల పోషకాలను సరైన పరిణామంలో మరియు నిష్పత్తిలో సరైన సమయంలో మరియు తగిన పద్ధతులను ఉపయోగించడం ద్వారా ఉపయోగించడం. ఆయా రాష్ట్ర విశ్వవిద్యాలయాలు తమ ప్రాంతంలో పండే పంటల అవసరాలను బట్టి ఈ మోతాదులను ఇప్పటికే నిర్ధారించాయి. సిఫార్సు చేసిన మోతాదుల ప్రకారం ఎరువుల వాడకం వల్ల దిగుబడి పెరుగుతుంది మరియు పంటల నాణ్యత పెరుగుతుంది. మంచి పోషకాలున్న నేలలో పండించే పండ్లు, కూరగాయలు మరియు ధాన్యాలు తరచుగా అవసరమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి మరియు మంచి రుచిని కలిగి ఉంటాయి. మెరుగైన పంట దిగుబడి మరియు నాణ్యత మన రైతులకు అధిక లాభాలను అనువదిస్తుంది. ఇది మరింతగా పెరగటం గురించి మాత్రమే కాకుండా ఇది మన రైతులకు, మన పర్యావరణానికి మరియు అంతిమంగా మనందరికీ ప్రయోజనం చేకూర్చే విజయవంతమైన వ్యూహం. పోషకాలను తెలివిగా ఉపయోగించడం ద్వారా మేము దిగుబడిని పెంచుకోవడం కాకుండా మన భూమి రాబోయే తరాలకు సారవంతంగా ఉండేలా చూస్తాము. కాబట్టి ప్రకాశవంతమైన మరియు మరింత స్థిరమైన వ్యవసాయ భవిష్యత్తు కోసం సమతుల్య ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం మరియు సాధన చేయడం కొనసాగిద్దాం. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర గురించి. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర యొక్క ముఖ్య భాగాలలో ఒకటి పిఎం ప్రణవ్ పథకం మరియు వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఎరువుల శాఖ ప్రయత్నం. ఎరువుల సమతుల్యత వినియోగం మరియు నానో ఎరువుల వినియోగాన్ని సమర్థించే లక్ష్యంతో ఎరువుల కంపెనీలు, ప్రధానమంత్రి కృషి సమృద్ధి కేంద్రాలు, ఫీల్డ్ ఆఫీసర్లు మరియు నోడల్ అధికారులతో సహా వివిధ వాటాదారులను డిఓఎఫ్ సహకరిస్తుంది. అలాగే విభిన్న పంటలు మరియు మొక్కలలో నానో మరియు నీటిలో కరిగే ఎరువుల పిచికారీ చేయడానికి డ్రోన్లను విస్తృతంగా ఉపయోగించడం విబిఎస్వై యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ చొరవ ఫలితంగానే 29 రాష్ట్రాలు మరియు యూనియన్ టెరిటరీలోని వివిధ జిల్లాల్లో వేల సంఖ్యలో డ్రోన్ ప్రదర్శనలు జరిగాయి. ఈ ప్రయోగాత్మక విధానం ఆధునిక వ్యవసాయ సాంకేతికలను అవలంబించడం వల్ల కలిగే ప్రయోజనాలను సమర్థవంతంగా తెలియజేస్తుంది. పౌరుల మధ్య సుస్థిర వ్యవసాయ పద్ధతులపై మంచి అవగాహన పెంపొందించడంలో ప్రధానమంత్రి ప్రణం పథకం గురించి సమాచారాన్ని వ్యాప్తి చేయడంలో అవుట్ రీచ్ ప్రయత్నాలు కీలకంగా ఉన్నాయి. లక్షలాది మంది ప్రేక్షకులు డ్రోన్ ప్రదర్శనలను తిలకించడంలో కార్యక్రమానికి విపరీతమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా యూరియా కంటే నానో యూరియా వల్ల కలిగే ప్రయోజనాలను గుర్తించిన రైతులు నానో ఎరువులపై ఆసక్తి చూపుతున్నారు. ఈ సంఘటనల సమయంలో తలెత్తిన చర్చలు సేంద్రీయ వ్యవసాయం గురించి సంభాషణలుగా మారాయి. స్థిరమైన పద్ధతులను స్వీకరించడంలో రైతులతో పెరుగుతున్న అవగాహన మరియు ఆసక్తి ప్రదర్శిస్తాయి. ఔత్సాహిక రైతులు వ్యవసాయంలో డ్రోన్లు సాంకేతిక యొక్క అవకాశాలపై ఆసక్తిని వ్యక్తం చేశాయి. ఈ ఆధునిక పద్ధతుల యొక్క ఆర్థిక సాధ్యత రైతులను జ్ఞానోదయం చేసింది. వ్యవసాయానికి మరింత స్థిరమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన విధానాన్ని మార్గం సుగమం చేసింది. గౌరవనీయులైన ప్రధానమంత్రి మహిళా కిసాన్ డ్రోన్ కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే ఇది మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లను అందిస్తుంది. దాని ద్వారా వారి జీవనోపాధి కోసం ఈ సాంకేతికను ఉపయోగించుకోవచ్చు. ప్రధానమంత్రి కృషి సమృద్ధి కేంద్రాలు కార్యక్రమాలకు మద్దతు ఇవ్వటంలో చురుకైన పాత్ర పోషించాయి. ఈ చొరవ యొక్క సహకార స్వభావాన్ని మరింత నొక్కి చెప్పాయి. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కేవలం ఇది ఒక ప్రయాణమే కాదు, ఇది భారతీయ వ్యవసాయానికి స్థిరమైన మరియు సాంకేతికంగా అభివృద్ధి చెందిన భవిష్యత్ వైపు పరివర్తనాత్మక ఎత్తు. యాత్ర పురోగమిస్తున్నప్పుడు ఇది దేశం యొక్క వ్యవసాయ ప్రకృతి దృశ్యాన్ని పునరుద్ధరించడం, అలాగే ఆవిష్కరణను పెంపొందించడం మరియు అందరికీ పచ్చదనం, మరింత సంపన్నమైన భవిష్యత్తును నిర్ధారిస్తుంది. డ్రోన్ సాంకేతికత, నానో ఎరువులు మరియు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా ఇది అవగాహన కల్పించడమే కాకుండా మరింత సంపన్నమైన మరియు పర్యావరణ అనుకూల భవిష్యత్తు కోసం ఆవిష్కరణను స్వీకరించడానికి రైతులను ప్రోత్సహిస్తుంది. ఈ వ్యవసాయ విప్లవం ఆవశ్యకతమైంది. మనం చూపిస్తున్నప్పుడు అభివృద్ధి చెందిన మరియు స్థిరమైన భారతదేశం అయిన వికసిత్ భారత్ కోసం VBSY బీజాలు వేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. అలాగే నేను చేసిన వ్యవసాయం గురించి ఇప్పుడు జీవ ఎరువులు వ్యవసాయంలో వాటి యొక్క ప్రాముఖ్యత కూడా తెలుసుకుందామండి. ఇప్పుడు నాకున్న ఒక ఆ యొక్క అనుభవంతో కానీ నాకు తెలిసిన విషయాల్ని కొద్దిగా రైతులతో పంచుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. అట్లాగే ఇప్పుడు జీవ ఎరువులు వ్యవసాయంలో వాటి యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేస్తాను. ప్రస్తుత వ్యవసాయ రంగంలో హరిత విప్లవం ద్వారా ఎంతో ప్రగతిని సాధిస్తూనే వచ్చాము. అలాగే హరిత విప్లవంలో మనం ప్రవేశపెట్టిన హైబ్రిడ్ వంగడాలు, రసాయనిక ఎరువులు వాడకానికి మంచి దిగుమతులు ఇవ్వటం కారణంగా ఈరోజు యొక్క వ్యవసాయంలో రసాయన ఎరువులు మరియు రసాయన మందులు వాడకం నానాటికి పెరుగుతూనే వస్తుంది. దీని ప్రభావం మనకు తెలియకుండానే భూమిలో ఉన్న జీవరాశులపై అధికంగా పడుతూ ఉంది. అధిక రసాయన ఎరువులు వాడటం వల్ల భూమిలోని జీవరాశులతో అతి ముఖ్య సముదాయమైన సూక్ష్మ జీవులపై ప్రభావం పడి వాటి సంఖ్య తగ్గుతూ ఇవి జరిపే రసాయన చర్యలపై గణనీయమైన మార్పులు సంతరించుకుంటూ వస్తుంది. భూమిని ఉన్న సహజ గుణాలు మరియు వాటి యొక్క ఆరోగ్య పరిస్థితి నానాటికి క్షీణిస్తూనే వస్తుంది. వ్యవసాయంలో అధిక మొత్తంలో ఈ రసాయన ఎరువులు మరియు పురుగుల మందులు వాడటం వల్ల ఈ భూమిలో ఉన్న అలాగే ఉపరితలంపై ఉన్న పర్యావరణ కాలుష్యం కూడా అవటం జరుగుతుంది. రైతులకు పెట్టుబడి విషయంలో అధిక భారం కూడా పడటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మన వ్యవసాయ రంగంలో సమన్వయ సమగ్ర భూసార సంరక్షణ పద్ధతులు ఎంతో ముఖ్యమైనదని గుర్తించడం జరిగింది. దీనిలో సేంద్రీయ ఎరువులు వాడకంతో పాటు జీవన ఎరువులు వాడకం ఎంతో ప్రాముఖ్యత కూడా సంతరించుకుంది. అలాగే జీవన ఎరువులు అనగంటే భూమిలో నానాటికి ఇప్పుడు కాలం గడుస్తున్న కొద్దిగా తగ్గుముఖం పడుతూ కూడా వస్తుంది. అలాగే సూక్ష్మంగా జీవులలో మొక్కలకు పోషక పదార్థాలను మరియు పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్లను సమకూర్చే సూక్ష్మజీవుల సముదాయం ఉంది. ఈ సూక్ష్మాంగ జీవులు పంటకు కావలసిన పోషక పదార్థాలను ప్రకృతిలోని సహజ సిద్ధమైన వనరుల నుంచి అందించే గుణాలను కలిగి ఉండును. దానికి అనుగుణమైన మార్పులను భూమిలో కలగజేయటం, అలాగే జీవన ఎరువులు భూమిలో వేసినప్పుడు వాటికి ఉన్న సూక్ష్మజీవుల సంఖ్య అనూహ్యంగా పెరిగి మొక్కలు చురుగ్గా పెరగడానికి అనేక రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ హార్మోనులను విటమిన్లను అందిస్తుంది. జీవన ఎరువులు సహజ సిద్ధమైనవి, వాటి వలన వాతావరణ కాలుష్యం జరగదు, పంటకు హాని కూడా జరగదు. వీటి వాడకం ద్వారా రసాయన ఎరువులు మోతాదు కొంతమేర తగ్గే అవకాశం కూడా ఉంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది. అంటే ఇట్లో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మనం చర్చిద్దామండి. అంటే ఎక్కువగా ఈ నత్రజని స్వీకరణ జీవన ఎరువులను ఉంటాయన్నమాట. అంటే అందులో రైజోబియం కానీ, అలాగే అజోటో బ్యాక్టీరియా కానీ, అలాగే అజోస్పెరిలియం కానీ, అలాగే నీటి ఆకుపచ్చనాచు, ఇంకా అజోల్లా అనాబీనా కానీ, ఇంకా అసోటో బ్యాక్టర్ కానీ, అలాగే ఫ్రాక్టికియా, ఈ ఏడు కూడా మనకి నత్రజని స్వీకరించే జీవన ఎరువులకి సంబంధించినవి. దీని గురించి ఒక్కొక్క దాని గురించి వివరించి చెప్తానండి. ఇప్పుడు ప్రస్తుతం రైజోబియా గురించి మాట్లాడుతాను. రైజోబియన్ జాతి పంటలు అనగా అంటే అపరాల అంటే పప్పు జాతి ఉంటుంది కదండి, ఆ పప్పు జాతి పంటలకు నత్రజని అందించు జీవన ఎరువులు వాడాలి. అప్పుడు పప్పు జాతి పైరులో ముఖ్యంగా ఇప్పుడు అదేనండి, కంది, పెసర, మినుము, శనగ వంటి పైర్లకు, వేరుశనగ, సోయా చిక్కుళ్ళు వంటి నూనె గింజల పైర్లకు రైజోబియం కల్చర్ విత్తనాలకు పట్టించి వాడాలి. అలాగే దీనికి ఉపయోగించడం వలన మొక్కల వేళ్లలో లేత గులాబీ రంగు కలిగిన బుడిపెలు ఏర్పడతాయి. ఇప్పుడు ఈ బూడిదలలో ఉన్న రైజోబియం గాలిలో నత్రజనిని స్వీకరించి ఆ మొక్కలకు అందించడం జరుగుతుంది. ఈ రైజోబియం కల్చర్ ఒక్కొక్కటి ప్రత్యేకమైన స్పెయిన్ ఉండును. అలాగే కావున రైతు ఏ పంట వేసుకున్నా ఆ పంటకు నిర్దేశమైన రైజోబియం మాత్రమే వాడితే ఆ పంట మంచి దిగుమని అవ్వటం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇది ఎలా, ఇప్పుడు నేను చెప్పిన రైజోబియంని ఎలా ఉపయోగించే పద్ధతి ఏంటో చెప్తానండి. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ 100 మిల్లీమీటర్ల నీటిలో 10 గ్రాముల పంచదార, లేదంటే బెల్లం, ఏదైనా ఈ రెండిట్లో, లేదా గంజి పౌడర్ను కానీ కలిపి 10 నిమిషాలు మరగబెట్టాలండి బాగా. తర్వాత చల్లార్చి, ఆ తర్వాత చల్లార్చిన దాన్ని 10 కిలోగ్రాముల విత్తనాలను చల్లి దానిలో 200 గ్రాముల రైజోబియం కల్చర్ పొడిని బాగా కలిపి విత్తనం చుట్టూ పొరలా ఏర్పడేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఈ ప్రక్రియను రైతులు పాలిథిన్ సంచుల్లో, అలాగే ప్లాస్టిక్ తొట్టులో కానీ ఉపయోగించి చేస్తారు. పట్టించిన విత్తనాలను 10 నిమిషాలు నీళ్ళలో ఆరబెట్టి తర్వాత పొలంలో నాటుకోవాలి. రైజోబియం జీవన ఎరువులు తప్పనిసరిగా వాడవలసిన ఆవశ్యకత ఏంటంటే, ఒకటి ఏంటంటే కొత్తగా రెగ్యులర్ జాతి పంటను పొలంలో వేసినప్పుడు, ఇంకా గతంలో రెగ్యులర్ జాతిని పంట వేసినప్పుడు తగినన్ని వేరు బూట్సెలు అంటే నాడ్యూల్స్ అంటారు కదండి, అవి ఏర్పడతాయి. అలాగే పంట మార్పిడి పద్ధతులు రెగ్యులర్ జాతి పంటలకు మరియు ఏ జాతి పంటలను వాడాలో ఆ వాతావరణ పరిస్థితులను బట్టి వాడటం జరుగుతుంది. అంటే జీవన ఎరువులు బతికి ఉండేటప్పుడు అనుకూలించినప్పుడు, అంటే ఇప్పుడు అధిక ఆమ్ల క్షార భూములు అంటారు, అలాగే మురికి నీరు నిల్వ ఉన్న పొలాలలో కానీ, అంటే వరదలు వస్తాయి కదండి, వరదలు వచ్చినప్పుడు, అట్లాగే అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో అన్నమాట. ఇప్పుడు సెకండ్ది డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు రైజోబియం చెప్పాను కదండి, ఇప్పుడు అజోటో బ్యాక్టర్ అనమాట. ఇప్పుడు అజోటో బ్యాక్టర్ అంటే ఏంటి, పప్పు జాతికి సంబంధించింది. మన రైతులకి ఆల్మోస్ట్ దీని గురించి కొంత ఐడియా ఉంటుంది, కాకపోతే నాకు తెలిసినంత వరకు నేను చెప్పడం జరుగుతుందండి. ఈ పప్పు జాతి పంటలను మినహాయించి మిగతా అన్ని పంటలకు నత్రజని జీవన ఎరువులుగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ బ్యాక్టీరియా నత్రజని స్వీకరించడమే కాకుండా మొక్కలకు కావలసిన హార్మోన్లను మరియు విటమిన్లను అందిస్తుంది. ఈ బ్యాక్టీరియా ముఖ్యంగా సేంద్రియ కార్బన్ ఎక్కువగా ఉన్న భూముల్లో సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాగే అందువలన ఈ జీవన ఎరువులు ఆకుకూరలు కానీ, కూరగాయలు, అట్లాగే పూల తోటలకు సిఫార్సు చేయడం జరుగుతుంది. మరి వీటిని వాడే విధానం కూడా తెలుసుకుందాము. ఏ పంటకు వాడినా కానీ 2 కిలోల కల్చర్ను 200 కిలోల సేంద్రియ ఎరువులతో కలిపి విత్తనాలు అంటే నాటే సమయంలో 1 ఎకరం నెలలో వెదజల్లాలి. అలాగే ఇది జల్లిన సమయంలో కానీ వెంటనే కానీ భూమిలో తగినంత తేమ ఉండేటట్లుగా మనం జాగ్రత్త చూసుకోవాలండి. అంటే ఇప్పుడు ఆ విత్తనాలు జల్లాము, తర్వాత ఇప్పుడు ఆవిరైపోయి అంతా ఎండిపోయింది అనుకోండి, సరైన ఆ మొలకలు అనేవి రాకుండా పంట సరిగ్గా రాదు. అదే మనం ఎప్పుడు వాటర్ పెడుతూ నీళ్లు సమతుల్యంగా ఒక సఫిషియెంట్గా ఉంచగలిగామనుకోండి, అప్పుడు అది బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఇక నెక్స్ట్ ఇప్పుడు రైజోబియం చెప్పాను, అజిటో బ్యాక్టీరియా చెప్పాను, ఇప్పుడు అజస్పెరిలియం అనమాట. ఈ అజస్పెరిలియం ఏంటంటే, అంటే ఈ మధ్యకాలంలో కూడా దీనికి చాలా ప్రాముఖ్యత పెరిగింది, గుర్తింపు కూడా బాగా వచ్చింది. ఈ బ్యాక్టీరియా మొక్క ఏర్ల చుట్టూ పెరుగుతూ అవకాశం ఉన్న చోట్ల వేర్లలోకి చొరబడి కూడా జీవిస్తాయి. ఈ కారణంగా ఈ జీవన ఎరువు స్వీకరించిన నత్రజని నేరుగా మొక్కల్లో ఎక్కువ శాతం అందుబాటులో ఉంటాయి. అలాగే ఈ జీవన ఎరువులు రెగ్యులర్ జాతికి పంటను తప్పించి మిగతా పంటలను వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు వరి కానీ, చెరుకు, పత్తి, మిర్చి, అలాగే జొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు కానీ, అట్టికాయ, ఇలా అరటిపండు, ఇలా మొదలైన పంటలకు బాగా ఉపయోగపడుతుంది. సేంద్రియ పద్ధతి తక్కువ నెలలో కూడా వీటిని ఇటు పనితీరు చాలా బాగుంటుంది. అలాగే ఉపయోగించే విధానం ఏంటో కూడా చూద్దాము. అంటే ఇది ఎలా ఉపయోగిస్తారంటే, తక్కువ కాలంలో అంటే పంట ఇప్పుడు 2 కిలోల అజరోస్పీరియం కల్చర్ను 80 నుంచి 100 కిలోల సేంద్రియ ఎరువుల్లో కలిపి 1 ఎకరంలో చల్లటం, విత్తనాలు విత్తనం కింద పడేటట్లు జల్లాలన్నమాట. తర్వాత నారుమడి వేసుకొని పంటలకు నారు పీచుటకు ముందుగా నారుమడి వద్ద 70 నుంచి 80 లీటర్లు పట్టే చిన్న మడిని తయారు చేసుకోవాలి. ఆ తర్వాత 2 కిలోల అజరోస్పిరియం జీవన ఎరువులు బాగా కలిపి ఆ ద్రావణంలో 10 నిమిషాలు అంటే 10 నిమిషాలు వేళతో మాత్రమే ముంచి నేలలోకి నాటుకోవాలన్నమాట. ఈ నేలలో వేళతో ఎందుకు నాటుతున్నామంటే, పెద్ద పెద్ద ఏమన్నా తరితే లోతు వెళ్ళేటట్లు ఉంది. అదే మనం వీలైతే చాలా జాగ్రత్తగా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే పెట్టడం జరుగుతుందన్నమాట. అయితే చెరుకు పంట విషయంలో మా నాటే విత్తనాలు చెరుకు ముచ్చెళ్లను 10 నిమిషాలు ముంచి నాటుకోవాలి. ఇప్పుడు ఇక నెక్స్ట్ నీలి ఆకుపచ్చ నాచు గురించి కూడా చూద్దాం. అంటే నీలి ఆకుపచ్చని సైనోబ్యాక్టీరియానే అది అంటారు. అది కూడా అంటే ఇదివరకు ఉపయోగపడే నత్రజని సంబంధించిన జీవ ఎరువు. ఈ జీవన ఎరువులో ముఖ్యంగా నాస్టాకు, ఎనాబీనా, అలాగే కెలోస్ట్రిక మొదలైన సైనోబ్యాక్టీరియాల సముదాయం ఉంటుంది. అట్లాగే రైతులు వరి కాలంగా ముందుగా అంటే వరి కాలానికి ముందే చిన్న చిన్న మడుల్లో కానీ లేకపోతే ఈ తొట్లు ఉంటాయి కదండి, ఆ తొట్లు కానీ పెంచుకొని వరినారులు వేసిన తర్వాత వీటిని వాడుకుంటారు. అయితే ఈ జీవన ఎరువులు 3 నుంచి 4 పంటలు వరుసగా అంటే తర్వాత నుంచి వేయన అవసరం లేదు, ముందు 3 నుంచి 4 కాలాల వరకు మాత్రం వరుసగా వేయాలి. మరి వీటిని ఎలా వాడాలో కూడా చూద్దాం. అంటే ఇప్పుడు 1 ఎకరం పొలంలో నాట్లు వేసిన 3 నుంచి 7 రోజుల కాలం మధ్యలో అంటే 4 నుంచి 7 కిలోల జీవన ఎరువు 40 నుంచి 50 కిలోల సేంద్రియలతో కలిపి చల్లుకోవాలి. అలాగే ఇది వేసిన 15 నుంచి 20 రోజుల్లోనే నాచు ముందుగా మందంగా అలాగే చేపలాగా అల్లుకుపోయిన తర్వాత నీరు తీసేసిన నేలను తాకిన నాచును మట్టిలో కలిపినట్లు చేస్తాము. తర్వాత ఈ జీవన ఎరువు స్థిరీకరించిన నత్రజని మొక్కను అందటమే కాకుండా ఈ నాచు సేంద్రియ పద్ధతి కూడా మొక్కలను ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇది రైతులు తయారు చేసుకునే విధానం కూడా చూద్దాం. అంటే ఇప్పుడు నేను వాడే విధానం చెప్పాను, మరి రైతులు కూడా అసలు దీన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది కూడా చెప్తానండి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న నేలను మంచిగా చదును చేసుకొని ఒక 20x2 మీటర్లు అంటే వైశాల్యం గల ఫ్లాట్ను తయారు చేసుకొని వాటిని గట్లుగా కట్టుకొని నీటి కాలువలు ఏర్పరచుకోవాలి. అంటే ఆ నీరు అక్కడ స్టోర్ అయ్యేలాగనమాట. అలాగే 10 సెంటీమీటర్ల లోతు లోపలికి నీటిలో ఉంచి 2 కిలోల సూపర్ ఫాస్ఫేట్ వేయాలి. ఆ తర్వాత 5 కిలోలు ఖరీదు చేసే కల్చర్ను సమానంగా చల్లుకోవాలి. చీడపీడలు రాకుండా 200 గ్రాములు కార్బోపీటరన్ గుళికలను చల్లాలి. అలాగే 10 సెంటీమీటర్లు నీటి మట్టం ఎల్లప్పుడూ ఉండేటట్లుగా మనం జాగ్రత్త చూసుకోవాలి. అట్లాగే 15 రోజులకు ఒకసారి మందమైన నాచుపర నీటిపై ఏర్పడేలా చూడాలి. తర్వాత అదే సమయంలో నీటిని పూర్తిగా తీసేసి ఫ్లాట్ని ఎండబెట్టి మనకు ఎండిన ఆల్గేన్ పెచ్చులు ఉంటాయి కదండి, ఆ పెచ్చులు మాదిరిగా తీసుకొని ఒక్కొక్క ఫ్లాట్ నుంచి 30 నుంచి 40 కిలోలు లభ్యం అవుతాయి. అదండి ఈ ప్రాసెస్ ఇలా ప్రకారం చేసుకోవాలన్నమాట. అట్లాగే ఇప్పుడు ఇంకోటి కూడా చూద్దాం, అజొల్లా అనాబీనా కూడా చూద్దాము. ఇది ఈ జీవన ఎరువులు నీటిపై తేలాడుతూ వరి నేలలో వరి ఫైర్కి అందుబాటులోనే ఉపయోగపడుతుంది. ఈ జీవన ఎరువు ఒక నత్రజని మాత్రమే కాకుండా సేంద్రియ కార్బనం మరియు పొటాషియం మరియు ఫైరుకు అందిస్తుంది. ఇది భూమి యొక్క భౌతిక గుణాలను అలాగే భూసారాలను పెంపొందిస్తుంది. ఈ జీవన ఎరువులు కూడా ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉండి తగినంత నీటి వసతి, భాస్వరం, పొటాషియం ఉన్న చోట్లే బాగా పెరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత దీన్ని వాడే విధానం ఏంటో కూడా చూద్దాం. వరి నాటిన 2 రోజుల తర్వాత 200 కిలోల అజొల్లా జీవన ఎరువులను 1 ఎకరంలో ఎదజల్లి 15 నుంచి 20 రోజులు నీటిపై బాగా పెరగనివ్వాలి. ఆ తర్వాత నీటిని తొలగించిన తర్వాత నీటిని 3 నుంచి 4 రోజులు కుళ్ళిపోయి నత్రజనిని మరియు ఇతర పోషకములను మొక్కలను అందించాలి. తర్వాత అవకాశం ఉన్న రైతులు దీన్ని పచ్చిరొట్ట ఎరువుగా పెంచి దుమ్ములో, అంటే ఇప్పుడు దమ్ము చేస్తాం కదండి, ఆ దమ్ములో కలిపేసి దున్నేసేయాలన్నమాట. దీని ఉపయోగం మరింత బాగా ఉంటుందండి. ఇది చాలా అద్భుతంగా కూడా పనిచేస్తుంది. అంతేకాకుండా చిన్న చిన్న తొట్టుల్లో కానీ పెంచి అజోలాలను బయట తీసి ఎండబెట్టి పొడిగా చేసి పశువుల దానా కూడా కలిపి పశువులకు తినిపించడం వల్ల పాల ఉత్పత్తి కూడా చాలా బాగా పెరుగుతుందండి. అట్లాగే ఇంకో దాని గురించి కూడా ఇప్పుడు మాట్లాడతాం మళ్ళీ. ఇంకేంటి, అసిటోబ్యాక్టర్ అన్నమాట. ఈ అసిటోబ్యాక్టర్ ఏంటంటే, ఇది చెరుకు ఉంటుంది కదండి, చెరుకు అలాగే షుగర్ బీట్ వంటి పంటలకు మాత్రమే నత్రజని జీవన ఎరువులుగా ఉపయోగపడుతుంది. ఈ జీవన ఎరువులకు నేరుగా మొక్కల వేళల్లోనే వేళ్ల నుంచే కాకుండా మొక్కల పైన భాగాల పైరును కూడా జీవించి నత్రజనిని స్వీకరించి మొక్కలను అందిస్తుంది. అంతేకాకుండా ఎన్ఎన్ఏ అనబడే హార్మోన్ అధికంగా ఉత్పత్తి చేసి మొక్కల ఎగుమతులకు దోహదపడుతుంది. అలాగే దీన్ని వాడే విధానం ఎలా ఉంటుందంటే, ఒక ఎకరం చెరుకు పంటకు 4 కిలోల జీవన ఎరువులను 2 దఫాలుగా వాడాలి. అలాగే ముచ్చలు నాటేటప్పుడు కూడా 2 కిలోలు మరియు మోకాలు లోతు పంట అయిన తర్వాత 2 కిలోలు అలాగే 100 కిలోల సేంద్రీయ ఎరువులను కలిపి వాడాలి. అలాగే ఫ్రాంకియా కూడా ఉంటుంది. ఇది లాస్ట్ది అనమాట. అంటే ఇప్పుడు మనం మొత్తం 7 గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం. రైజోబియా చెప్పాను, అలాగే అజిటోబ్యాక్టీరియా చెప్పాను, అట్లాగే అజిటోఫెరిలియం చెప్పాను, నీరి ఆకుపచ్చ నావసి చెప్పాను, అజులోలా అమెనబీ చెప్పాను, అటానోబ్యాక్టీరియా చెప్పాను అనమాట. సో ఇప్పుడు ఫ్రాంకియా గురించి కూడా చూద్దాం అనమాట. ఇది ఇదేంటంటే, ఇది ఎక్టోమైక్టియస్ జాతికి చెందింది సూక్ష్మజీవి అండి. దీనిని సరుగుడు చెట్లకు మాత్రమే వాడతారు. నత్రజనిని స్వీకరించే జీవన ఎరువులుగా కూడా వాడుకోవచ్చు. ఇది సరుగుడు చెట్లు వేళ్లపై పెద్ద సైజు బుడిపిల్లగా వస్తాయి కదా, అవి వచ్చినప్పుడు తగిన మోతాదులో కలిపి నత్రజని స్వీకరించి మొక్కలకు అందిస్తాము. దీన్ని వాడే విధానం కూడా ఒకసారి చూద్దామండి. ఇప్పుడు సరుగుడు మొక్కలను భూమిలో నాటేటప్పుడు రైతులు ముందుగా పాత మొక్కలను వేళ్లలో ఉన్న బుడిపిల్లను సమగ్రించి వాటి ఒక పాత్రలో మెత్తగా 4 గొట్టిన నీటిలో బాగా కలిపి ద్రావణం తయారు చేసుకోవాలి. అలాగే ఈ ద్రావణను కొత్త మొక్కలకు నాటే ప్రతి మొక్కలు 500 మిల్లీగ్రాముల చొప్పున నాటేసుకోవాలన్నమాట. ఇప్పుడు నత్రజని స్వీకరించే జీవన ఎరువుల గురించి వస్తాం కదండి. ఇప్పుడు భాస్వరం అందించే జీవ ఎరువులు కూడా చూద్దాం. ఈ రెండింటితో నేను ఈ రెండు చెప్పాలనుకున్నాను. వీటితో ఈరోజు నత్రజని స్వీకరించే జీవన ఎరువులు చెప్పాను, ఇప్పుడు భాస్వరం అందించే జీవ ఎరువులు కూడా చెప్తున్నాను. ఇప్పుడు పంట మొక్కలు వేసే లభ్య భాస్వరం కానీ భూమిలో చేరే కొద్ది రోజుల వ్యవధిలో భూమి యొక్క ఉదాజని సూచికను అనుసరించి వివిధ రకాలైన లభ్యం కానీ భాస్వరపు రూపంలో మారిపోను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు భూమి ఆమ్లమును కలిగి ఉంటుంది కదండి, ఆ వేసిన భాస్వరం కానీ ఐరన్ లేదా అల్యూమినియం ఫాస్ఫైడ్ మారిపోయి మొక్కలకు లభ్యం కాకుండా ఉంటుంది. ఒకవేళ భూమి క్షారగుణం కలిగి ఉన్న వేసిన భాస్వరం అలాగే కాల్షియం లేదా మెగ్నీషియం ఫాస్ఫైడ్గా మారి మొక్కలకు లభ్యం కాకుండా మారుతుంది అనమాట. ఈ పరిస్థితుల్లో భాస్వరానికి సంబంధించి జీవన ఎరువులు వేసినట్టయితే ఈ లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరం మొక్కలను లభ్యమయ్యే స్థితికి తెస్తుంది అనమాట. అది అంటే ఆ స్థితి నుంచి ఈ స్థితికి రావడం జరుగుతుంది అనమాట. అలాగే వీటిలో ముఖ్యంగా 3 ఉన్నాయండి, వాటి గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఫాస్ఫేట్ సాల్యుబరైజింగ్ బ్యాక్టీరియా అని ఉంటుంది. అంటే ఇదేనండి, ఫాస్ఫో బ్యాక్టీరియా కానీ పోస్పరైన్ కానీ అలాగే ఫాస్ఫేట్ మొబిలైజింగ్ మైక్రోరైజర్ కానీ, ఈ 3 గురించి ఇప్పుడు చర్చిస్తాను. అంటే దీని గురించి వివరంగా చెప్తాను. ఫాస్ఫో బ్యాక్టీరియా, ఈ జీవన ఎరువు ముఖ్యంగా బాసిలర్ను మెగాధీరియంతో కానీ అలాగే సూడోమరేనిస్ కానీ ఉపయోగించి తయారు చేస్తారు. ఈ జీవన ఎరువులు భూమిలో మొక్కలు లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరంను లభ్యం కాని రూపంలోకి మారుస్తారు. ఈ జీవన ఎరువులు అన్ని పంటలకు వాడుకోవచ్చు. అలాగే ఈ జీవన ఎరువులు సమర్థవంతంగా పనిచేయడానికి సేంద్రియ కర్బనం చాలా అవసరం. కాబట్టి ఈ జీవన ఎరువులతో తప్పనిసరిగా సేంద్రియ ఎరువులను వాడుకోవాలి. ఈ జీవన ఎరువు మొక్కకు భాస్వరంను లభ్యపరచడానికి గాని మొక్కలను కావలసిన హార్మోన్లు కూడా సరఫరా చేయాలి. మొక్కలకు రోగనిరోధక శక్తి పెంచుతుంది. దీని వలన పంట దిగుబడి పెరుగుతుంది. వాడే విధానం అలాగే ఎకరానికి 2.0 అంటే కిలోల ఫాస్ఫరైట్ను 200 కిలోల పశువుల ఎరువులతో కలిపి దుక్కులోకి కానీ మొక్క నాటడానికి సాలుల్లో పడేటట్లు చేసుకోవాలి. వరి విషయంలో నాట్లు వేసిన 3-7 వ్యవధిలో వేసుకోవాలి. ఈ జీవన ఎరువులు వాడే సమయంలో కూడా పొలంలో తగినంత తేమ ఉండేటట్టు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. చూసినప్పుడు మనకి ఆ యొక్క మనం వేసే వాడే విధానం అంత ఖర్చు పెట్టి మనం చేస్తున్నాం కాబట్టి ఈ జాగ్రత్త అనేది తప్పనిసరిగా పాటించాలన్నమాట. ఇక ఫాస్ఫోఫైక్ నుంచి చూద్దాం. ఇప్పుడు ఈ జీవన ఎరువు ఆస్పలర్స్ అవమోరియా లేదా ఫెనిమీడియం డిజోటియం ఉపయోగించి తయారు చేస్తారు. అలాగే ఫాస్ఫో బ్యాక్టీరియా కన్నా శక్తివంతమైన ఎరువు కూడా ఒకటి ఉంది, జీవన ఎరువు. అయితే దీనిని అన్ని పంటలకు వాడుకోవచ్చు. ఈ నేలలో చేసే జీవ ప్రక్రియ ద్వారా ఎక్కువ శాతం లభ్య భాస్వరం మొక్కలు దొరుకుతాయి. ఈ వాడే విధానం ఏంటంటే 2 కిలోల జీవన ఎరువుని అలాగే 100 కిలోల సేంద్రియ ఎరువులతో కలిపి 1 ఎకరంలో విత్తనం నాటి సాలులు పట్టేటట్లుగా మనం వేయాలన్నమాట. ఇక ఫాస్ఫరైట్ మొబిలైజింగ్ మైకోజెనా వచ్చేసి ఇది శిలీంద్రపు జాతికి చెందింది. ఈ శిలీంద్ర జాతికి చెందింది ఏంటంటే ఈ జీవన ఎరువు మొక్క వేళ్ళు చొరలేని భూమి అడుగు పొరల్లోకి చొచ్చుకొని పోయి మొక్కలను ముఖ్యంగా అంటే భాస్వరంతో పాటు సూక్ష్మ పోషకాలైన ఇప్పుడు జింక్ కానీ అలాగే కాపరు సల్ఫరు మాంగనీసు ఇనుము ఇట్లాగా చాలా కూడా వాటిలో నీటితో సహా అందించాలి. అలాగే మైక్రోరైజర్ వాడిన మొక్కల్లో నీటి ఎద్దంటి తట్టుకోవడం అలాగే రోగనిరోధక శక్తి పెరగడం గమనించవచ్చు మనం. అది బాగా పెరుగుతుంది. అప్పుడు భూమిలోని నిమట్లతో బెదను ఈ సింద్రం ద్వారా మొక్కలకు తప్పించవచ్చు. ఈ జీవన ఎరువుల గురించి గ్లోమస్ లేదా గైరోస్పెరియా అనే శిలీంద్రాన్ని తయారు చేస్తారన్నమాట. అంటే ఇప్పుడు దీన్ని ఎలా వాడాలో కూడా చూద్దాం. ఈ జీవన ఎరువులు సరి అయిన నిర్దిష్ట పరిణామాలలో లేని కారణం వలన కనీసం 5 కిలోలు 1 ఎకరం భూమికి వేయాల్సి ఉంటుంది. రైతులు నారుమడి వేసి పండించే పంటలకు దీన్ని సులభంగా వాడుకోవచ్చును. తప్పనిసరిగా విత్తనం యొక్క కింద మాత్రమే పడేటట్లు ఈ జీవన ఎరువులను వాడతారన్నమాట. ఇదండి అంటే ఇంతవరకు మన జీవన ఎరువులు వ్యవసాయంలో వాటి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు ఎక్కువ పంటలు ఉత్పత్తి చేయాలన్నా ఆ పంటలకి సరిపడా ఫెర్టిలైజర్స్ కానీ ఫెర్టిసైజర్స్ మనం ఎలా ఉపయోగించాలంటే ఒక మనం చదువుకున్న వాళ్ళగా ఒక మా పూర్వకాలంలో మా నాన్నగారు కానీ మా తాతగారు కానీ వీళ్ళందరూ ఫోర్ ఫాదర్స్ కూడా ఒక న్యాచురల్ పద్ధతిగా పండించడం జరుగుతుంది. దాన్ని కూడా ఇప్పుడున్న యువత మన యొక్క భూ ఎర్త్ని మన భూ తల్లిని కాపాడుకోవాలి. ఆ భూ తల్లిని కాపాడుకుంటేనే మళ్ళీ మనకి భవిష్యత్తు ఉంటుంది, అట్లాగే మనకి రాబోయే తరాలకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం మరి భూసార పరీక్షలు కూడా చూద్దాం. ఇప్పుడు భూమి ఉంది, ఆ భూమిలో మన వాళ్ళు ఏం చేస్తారంటే పక్క వాళ్ళు పొలానికి ఒక 10 కట్టలు వేసారంటే మనం కూడా అలా వేయటం, అలాగే వాళ్ళు 5 వేస్తే మనం ఒక 6-7 వేయటం, ఇట్లా మన వాళ్ళు చేస్తూ ఉంటాం మనం రైతులు. అట్లా కాకుండా ఇప్పుడు మనం భూమి తీసుకున్నాం, మన భూమి యొక్క సాయిల్ టెస్ట్ అంటే భూసార పరీక్షను చేస్తే అక్కడ ఎంత ఫెర్టిలైజర్స్ అంటే ఎన్ని ఎరువులు కొట్టాలి, ఎంత మోతాదులో ఉండాలి ఏంటనేది మనకి పూర్తి అవగాహన వస్తుంది. అయితే ఇప్పుడు నేనేం చేసామంటే మోర్ గ్రోత్లో టెస్ట్ చేయిస్తామన్నమాట. మోర్ గ్రోత్ దగ్గరికి వెళ్తే వాళ్ళు భూసార పరీక్షలు ఒకసారి మాకు ఇలా మా నేలను టెస్ట్ చేయాలంటే వాళ్ళే వచ్చి ఒకసారి మనకి చూపిస్తారనమాట. �ఎక్కడెక్కడ ఎలా తీయాలి అనేది వాళ్ళు చూపిస్తారు, వాళ్ళు తీసుకెళ్తారు. ఇక నెక్స్ట్ టైం నుంచి మనమే తీసి అక్కడ తీసుకెళ్తే కేంద్రాలకి తీసుకెళ్తే వాళ్ళు భూసార పరీక్ష కేంద్రాలకి వాళ్ళు టెస్ట్ చేసి చెప్తారనమాట ఎట్లా ఉంది మన భూసారం, ఎలా ఉంది దాని యొక్క స్థితిగతుల గురించి క్లుప్తంగా వివరిస్తారనమాట. అయితే ఇప్పుడు భూసార పరీక్ష ఎలా చేయాలి ఏంటనేది చూద్దాం. దాని ఆవశ్యకత ఏంటంటే పైర్లకు కావాల్సిన అన్ని పోషకాలకు ఎంతో కొంత పరిమాణంలో నేలలో సహజంగానే ఉంటాయి. ఇవి పైర్లకు లభ్యం కావడంతో అనేది నేల భౌతిక మరియు రసాయనిక లక్షణాలు సూక్ష్మజీవుల చర్య వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. పోషకాల సమతుల్యత పాటించడానికి రసాయన ఎరువులు సక్రమ వినియోగానికి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవడానికి మట్టి నమూనాలను సేకరించి భూసార పరీక్షలకి తీసుకెళ్లడం ఎంతైనా అవసరం ఉంటుంది. అయితే ఈ భూసార పరీక్ష వల్ల మనకి మరి ఏదైనా ఒక పని చేసామంటే దానికి ఉపయోగం ఉండాలి కదా, ఆ ఉపయోగం అంటే ఏంటో కూడా చూడాలి. ఇప్పుడు భూసార పరీక్షలు చేసాము, దానికి ఒక ఉపయోగాలు కూడా చూద్దామండి. అంటే ఏ నెలలో అయితే ఏ పంటకి ఎంత అనుకూలమో మనకి తెలుస్తుంది కదా. అంటే ఇప్పుడు ఎంత ఫెర్టిలైజర్స్ కొట్టాలి, ఎంత పెస్టిసైడ్స్ కొట్టాలి ఏంటి అనేది మనకు ఒక అవగాహన వస్తుంది అన్నమాట రైతుగా. అలాగే నేలలో పోషకాల స్థాయిని తెలుసుకొని దాని ద్వారా పంటకు అవసరమైన ఎరువుల నుంచి ఫర్వర్డ్ చేయవచ్చు. అట్లాగే భూసార పటాలను తయారు చేసి గ్రామాల వారీగా ఎరువులను సిఫారు కూడా చేసుకోవచ్చు. అంటే సరిపడ మనకి ఎంత కావాలో ఏంటి అనేది. అలాగే నేల యొక్క సమస్యలను క్షార కానీ ఆమ్ల కానీ చౌడు ఇవన్నీ ఏంటో మనకు తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు టెస్ట్ చేయడం వల్ల కదండి అది సార భూమి ఆమ్ల భూమి చౌడు భూమి మనకు ఒక అవగాహన అనేది వచ్చేస్తుంది అన్నమాట. అట్లాగే భూసార పరీక్ష ఫలితాల వల్ల ఆధారిత ఎరువులు వాడవచ్చు మనం. ఆ ఎరువులు వాడటం వల్ల ఏమంటుంది ఉత్పత్తి పెరిగి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవడమే కాకుండా అధిక దిగుబడిని వెళ్ళచ్చు. ఇప్పుడు మన ఖర్చు అండి, ఇప్పుడు మనం పెట్టే మనం పండగ పెట్టే ఖర్చు తగ్గింది అనుకోండి మనకి ఎట్లాగో లాభం ఖచ్చితంగా వస్తుంది. పంట మనం తక్కువ పంట ఖర్చు వ్యయమే కాకుండా మనకి ఎక్కువ దిగుమతి కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు నన్ను భూసార పరీక్ష చేయించుకుంటే మరి ఈ భూసార పరీక్షలు కూడా చాలా రకాలు ఉన్నాయండి. అంటే ఇప్పుడు దశలు అన్నమాట. ఒకటేంటి మట్టి నమూనాలు సేకరించడం కానీ అట్లాగే భూసార పరీక్షల యొక్క దశలు మట్టి నమూనా సేకరణ భూసార పరీక్ష కేంద్రాలలో మట్టి నమూనాల విశ్లేషణ అట్లాగే ఫలితాల ఆధారంగా ఎరువుల సిఫార్సు మరియు సమస్యాత్మకమైన నేల బాగుకు తగిన సూచనలు అన్నమాట. ఈ సూచనలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అంటే మట్టి నమూనా సేకరణ ఎట్లా చేయాలి ఏంటనే దాని గురించి కూడా కొంచెం తెలుసుకుందామండి. అంటే నాకు తెలిసినంత వరకు నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. అది మన రైతులకి కొంత తెలుస్తూ ఉంటుంది, తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే చెప్పటం జరుగుతుంది. మట్టి నమూనాల సేకరణ భూసార పరీక్షలకు ఒక తొలి మెట్టు. మనం ఎన్ని మెట్లు ఎక్కినా సరే మొదటి మెట్టు అనేది ఎంత ముఖ్యమో ఈ యొక్క భూసార పరీక్ష అని కూడా మనం ఒక రైతుకి ఎంత ముఖ్యం అన్నమాట. అంటే సాధారణంగా పొలం అంతా ఒకే రకంగా ఉన్నప్పుడు 5 ఎకరాలు ఇస్తే నాకు ఒక మట్టి నమూనా తీస్తే సరిపోతుంది. అలా కాకుండా నేల రకాలు రంగు కానీ సాటి యొక్క వసతి కానీ మెరక కానీ పళ్ళం సేద్య పద్ధతులు పంట దిగుబడులు తేడా ఉంటే మాత్రం తేడా ఆధారంగానే మరి వేరువేరుగా అలాగే చేయాలి. కానీ ఇప్పుడు ఒకే పంటను ఒకేలా చేయలేము. అట్లాగే ఒక భూమి ఉందనుకోండి, ఆ భూమి ఒకేలా ఉంటుంది కాబట్టి దాన్ని టెస్ట్ చేస్తే మనకి తెలిసిపోతుంది. అట్లాగే మట్టి నమూనా తీయదగిన పొలంలో 10 నుంచి 12 చోట్ల 6 అంగుళ్ళు అంటే వి షేప్ ఆకారంలో గుంతలు తీసి గుంతపై నుంచి దిగువ వరకు 1 అంగుళం మందంతో పలుచని పొర వచ్చే విధంగా మట్టిని సేకరించుకోవాలి. అలా సేకరించిన మట్టిని గోని పట్ట లేదంటే ఫాల్తీన్ కవర్లు ఉంటాయి కదండి, ఆ కవర్లో పట్టి గుడ్డ మీద వేసి బాగా కలిపి చతుర్విభజన పద్ధతులు అంటే 1 నుంచి 1/4 కిలో మట్టి మిగిలే వరకు చేయాలన్నమాట. ఇలా సేకరించిన మట్టిని శుభ్రమైన గుడ్డలో సంచిలో కానీ ఫాల్తీన్లో కానీ వేసి నమూనాకు సంబంధించిన పూర్తి సమాచారంతో భూసార పరీక్ష కేంద్రానికి పంపించాలన్నమాట. మన జిల్లాలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ కానీ అలాగే ఇప్పుడు ఇక్కడ గొల్లపూడి విజయవాడ ఉంది కదండి, అక్కడ విజయవాడ మనకి దగ్గర కదా. ఈ మాకు ఉండవల్ మాకు పెనుమాక అంటే పెనుమాక దగ్గరలో ఉంటుంది కాబట్టి విజయవాడ మేము ఇక్కడ చేయిస్తుంటాం గొల్లపూడి. అట్లాగే ఇప్పుడు మచిలీపట్నంలో కానీ గుడివాడ కానీ నందిగామ నూజివీడు వ్యవసాయ మార్కెట్ కమిటీ స్థాయి భూసార పరీక్ష కేంద్రాలు కూడా ఉన్నాయి. సాధారణ పరీక్షలు మరియు ప్రధాన పోషకాల విశ్లేషణ ఈ భూసార పరీక్షల కేంద్రాలు కూడా చేస్తారు. సూక్ష్మ పోషకాల విశ్లేషణ అట్లాగే భూసార పరీక్ష కేంద్రాలు గొల్లపూడి విజయవాడలో అట్లాగే వ్యవసాయ మార్కెట్ కమిటీ కూడా భూసార యంత్రం ఈ నందిగామలో కూడా పరీక్షించడం జరుగుతుంది. నేల వాలు రంగు నిర్మాణం విస్తీర్ణత అలాగే పంటల సమయం మొదలైన అంశాలను కూడా మనం తీసుకొని వాటిని 4 భాగాలు విభజించుకోవాలి. ప్రతి భాగం నుంచి కూడా ప్రపంచ స్థాయి వ్యవస్థలో యూనిట్ సాయంతో నీటి వసతి కింద 2.5 హెక్టార్లు అట్లాగే వర్షాధారం ఉంటుంది కదా దీని కింద 10 హెక్టార్లని ఒక గ్రిడ్గా ఎంపిక చేసి మట్టి నమూనాలు సేకరించాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే జీపీఎస్గా యూనిటీ పరిమాణం కానీ అంటే ఏఏ సైజ్ అంటారు కదండి అదనమాట. అలాగే బ్యాటరీలతో పనిచేస్తుంది జీపీఎస్ యూనిట్ ఉపగ్రహం సాయంతో కూడా అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా మట్టి నమూనా సేకరణ కూడా ఇప్పుడు అంటే అభివృద్ధి చెందుతున్న ఈ మోడర్న్ యుగంలో కూడా టెక్నాలజీ పరంగా కూడా ఇంత సులువైపోయింది. అలాగే ఇదే కాకుండా జీపీఎస్ యూనిట్ సాయంతో కూడా మట్టి నమూనాను సేకరించి పొలం విస్తరణలో కూడా ఖచ్చితంగా కొలుసుకోవచ్చు. అలాగే జీపీఎస్ గుర్తు ఆధారంగానే గూగుల్ మ్యాప్లో కూడా మట్టి నమూనా సేకరించి స్థానాన్ని గుర్తించవచ్చు అనమాట. అలాగే మట్టి నమూనా విశ్లేషణ అనంతరం ఉపగ్రహ ఛాయ చిత్రాల సమన్వయంతో జీపీఎస్ డేటాను సమగ్రంగా పరిచి గ్రామాల వారీగా భూసార పటాలను తయారు చేసి, అట్లాగే ఈ భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువులు వాడకడం కానీ దానికి సరిపడా పరిరక్షించుకోవడం కానీ ఉత్పత్తి తగ్గించుకోవడం కానీ సాధ్యమవుతుందన్నమాట. ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే మనం తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుమతిని మనం చేసుకోవచ్చు. ఇది నాకు ఉన్న అవగాహనతో. ఇప్పుడు ఎందుకంటే నాకంటే ముందు నుంచి చాలామంది గొప్ప గొప్ప రైతులు అద్భుతమైన ఆహారాన్ని అందిస్తూ దేశానికి వెన్నెముకలు అందించిన మన రైతులు చాలామంది ఉన్నారు. అట్లాగే ఈ రైతులందరూ కూడా ఇట్లాగే చేస్తూ అట్లాగే మనకు రాబోయే తరాలకు వాళ్ళకు, ఇప్పుడు మేము ఉన్నాం, మా నాన్నగారి పిల్లలైన మేమైనా సరే ఎంతో కొంత చదువుకున్నా మేము కూడా వ్యవసాయం చేస్తున్నాం. అట్లాగే రేపు మా పిల్లలు కూడా వ్యవసాయం చేసేలాగే చూస్తాం. అట్లాగే వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహిస్తే ప్రభుత్వాలు కూడా మంచి మద్దతు ఇస్తూనే ఉన్నాయి. ఇంకా ఇస్తే ఇంకా బాగా ఈ వ్యవసాయాన్ని మనం అభివృద్ధి చెందించవచ్చు. అట్లాగే ఈ అవకాశం ఇచ్చిన ప్రొఫెసర్ జి అనితా మేడం గారికి, అట్లాగే ఎన్ మాణిక్యరావు గారికి, ANU ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.